జై మహాకాల్. ఇది జూలై 11, 2004 మధ్యాహ్నము నిత్యావతార దత్తక్షేత్రంలో మాస్టర్ ఇచ్చిన లెక్చర్. జై గురుదేవ్.
సాయిని దేనికి ఉపయోగిస్తున్నారు? ఇంకా నాకు అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది. నేను సినిమాకి వెళ్ళామండి, టికెట్లు దొరకలేదు. నేను సాయి అన్నామండి, టికెట్ దొరికి. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అయ్యా? అది తప్పంటానే నేను. ఇట్స్ ఓకే, సాయి వల్లే వచ్చింది అనుకుంటా నేను, కానీ అదా సాయికి నువ్వు చెప్పాల్సిన పని. అంతకంటే ఎక్కువ స్థితిలో ఎదిగి మనలో ఎవరైనా మన గురువుల గురించి ఆలోచిస్తున్నామా? ఇదే మనం గురువు చెప్పేటటువంటి పని ఏంటి అంటే, మా అమ్మాయికి పెళ్ళి అవటం లేదు, మా అబ్బాయికి ఉద్యోగం రావటం లేదు, నాకు రోగం తగ్గటం లేదు. ఇంకా వస్తే నాకంటే పక్కవాడే దిగిపోయాడు. అది నాకు చాలా బాధగా ఉంది. నేను సాయి భక్తుడిని. సాయి అనేది కేవలం నేను ఒక పదంగా వాడుతున్నా. నేను ఏ గురువు భక్తుడైనా అదే అంటాడు. ఏం లాభం ఈ గురువుకి సేవ చేయటం వల్ల? నాకు ఏం లాభం ఏంటి ఈ గురువుకి సేవ చేయటం వల్ల? నాకు అసలు భారతీయ పరంపర గురు పరంపరలో అది కానే కాదు. కరిష్యే వచనం తవ, నువ్వు చెప్పింది నేను చేస్తాను, నువ్వు నాకేమీ చేయక్కర్లేదు అనటము గురు శిష్య పరంపర. ఆ మాట ఎంతమంది అంటున్నారు? ఆ దమ్మున్న వాళ్ళు ఎవరున్నారు? నేనున్నాను మాస్టారు, అలా చెప్పగలను. నాకు నువ్వేమీ ఇవ్వక్కర్లేదు, నేను చేయగలిగే పని నువ్వు చెప్పు, నేను చేసేస్తా. నేను చేయలేని పనైనా నువ్వు చెప్పు, నువ్వు చేయని చేసేస్తా. జరుగుతుందో లేదో నాకు తెలియదు. కరిష్యే వచనంతవా అనే ఎవడైనా ఉన్నాడు మనలో? అసలు గురువుకి శిష్యులు అలా ఉండాలి. అంతకంటే తక్కువలో గురు శిష్య సంబంధాలు లేవు. ఏ గురు శిష్య సంబంధం అయినా, ఆధ్యాత్మిక గురు శిష్య సంబంధం గురించి నేను చెప్పటం లే. ఏ గురు శిష్య సంబంధం అయినా, ఒకడు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వెళ్ళాడు. పెద్దవాడు, ఇంగ్లీష్ తెలిస్తే చాలా మంచిది. ఏ అని ఒక గీత గీసి ఇలా అలాగే ఎందుకు రాయాలి సార్ అని అడిగాడు అనుకోండి, ఇంకా వాడికి ఏం పాఠం చెప్తాం మనం? వాడు చెప్పింది ఒప్పుకోవాలా? ఇది ఏ అనే పలకాలంటే కాదండి, బీని ఏగా పలుకుతాను నేను. మారుద్దాం మనం, ఒక వింత సృష్టిద్దాం. ఈనాటి నుంచి మనం ఏం చేద్దాం? బీని ఎలా పలుకుతాం, ఏని బీలా పలుకుతాం, మొత్తం ఇంగ్లీష్ ఎగిరిపోయాయి. మీరు గురువులకి ఎలా జీవించాలో, గురువు ఏమి అనుకోవాలో, గురువు ఏ లక్ష్యం చెప్పాలో చెప్తారు మీరు. ఒకవేళ మీరు చెప్పినట్టు గురువు జీవించలేదనుకోండి, ఈయనేం గురువు, మా గురువుని చూసి. శ్రీరామ శర్మ ఆచార్య మనము గురువుల్ని ఎలాగా అంచనా వేసుకుంటామని చెప్పాడు. నేను నా జీవితంలో కూడా ఆ గురువు గారు చెప్పినటువంటి అంచనా కరెక్టే అని అనేక సార్లు నిరూపించుకున్నాను. మొదటి హిమాలయ యాత్రకు వెళ్తున్నప్పుడు గురువు గారు, ఆయన గురువు గారి ఆదేశం మేరకు చాలా కష్టపడి వెళ్లాల్సి వచ్చింది. సుఖంగా ఏం వెళ్ళలేదు. ఆయన ఆత్మగత జరిగినప్పుడు ఆయన రాసుకున్నది చూడండి, ఎంత కష్టాలు పడి వెళ్ళాడు ఆయన. కానీ కష్టాలు పడుతున్నాను కదా, ఇంకా నేను వెళ్ళనని తిరిగి వచ్చేలే వెళ్తూనే ఉన్నాడు. సామాన్లు తీసుకెళ్లాడు. ఆ దారి యొక్క ఆ కఠోరమైన మార్గంలో ఈయన వెంట తెచ్చుకున్న సామాన్ అంతా పారేస్తూ వచ్చాడు. కప్పుకోవడానికి తీసుకెళ్ళినవి, తినడానికి తీసుకెళ్ళినవి, ఎందుకంటే మహిళలు దారి చాలా కష్టంగా ఉంది. మనం అంతా వదిలేస్తే ఇంకా కష్టం కదా. అంచేత మనం ఒక ఏం చేసి ఉండేవాళ్ళం, లాభం లేదు. అనుకూలమైన వాతావరణం వచ్చినప్పుడు ఇంట్లో పిల్లలకి పెళ్ళైపోయి వాళ్ళు సుఖంగా ఉండే, ఏ ఇలా ముసలాడను ఇంకా ఎక్కడున్నా గెట్ అవుట్ అని చదివినప్పుడు అప్పుడు అనుకూలమైన పరిస్థితి వస్తుంది. అంతవరకు రాదు అనుకూలమైన పరిస్థితి. మీ అంతటి మీకేం రాదు, అది కూడా నేను చెప్తున్నా. మీకు అనుకూలమైన పరిస్థితి ఎప్పుడు వస్తుంది అంటే, ఇంకా ఇంట్లో వాళ్ళు నువ్వు ఎప్పుడు పోతావురా, చావుకొచ్చేవారు ముస్తున్నావు అని డైరెక్ట్ గా చెప్పాక కూడా ఇంకా వేళ్ళాడతాడు. అప్పుడెప్పుడు వాడు తోచేస్తారు వెళ్ళి, అప్పుడు గురువు గుర్తొస్తాడు. ఇంకెక్క ఎక్కడుంటాం, ఆశ్రమంలోకి వెళ్తే అంతక్క రెడీమేడ్ గా ఉంటుంది. వాళ్ళు నీకు సేవ చేయలేదనుకో, నువ్వు తిట్టచ్చు వాడిని. ఇదా నువ్వు చేసే సేవ, నీకు తెలీదా గురువుకి ఎలా సేవ చేయాలో? నేను వచ్చాను, నాకు నువ్వు తిండి పెట్టకపోతే ఎట్ట? మన కాన్సెప్ట్స్ ఆఫ్ ఆశ్రమాలు. ఎప్పుడు మీరు ఆశ్రమానికి వెళ్తారు అంటే, మీకు గతి లేకపోయాక, గతి లేకపోయాక మీరు వెళ్ళాక అక్కడ మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయాలి? అసలు మీ సేవ కోసమే ఆ ఆశ్రమం పెట్టారు గురువులు. గురువులకు ఇంకేం పనిలే, ఆయన ఎందుకు ఆశ్రమం పెట్టారు అంటే మిమ్మల్ని ఇంట్లోంచి గెంతేశాక మళ్ళీ మీకు ఫ్రీగా భోజనం పెట్టాలి, అక్కడ మళ్ళీ డబ్బు తీసుకుంటే ఇదే ఆశ్రమం అండి, అంతా డబ్బేట, మీకు మాత్రం అంతా డబ్బే, గురువుకి మాత్రం డబ్బక్కర్లే. భావం అర్థమవుతుందా? గురువు గురించి మనకుండేటటువంటి వికృతమైన ఆలోచన ధోరణిని మనం చాలా కరెక్ట్ అనుకుని జీవిస్తున్నాం. పరమ వికృతమైనటువంటి ఆలోచన అది. ఎంటెక్ వెళ్తున్నటువంటి ఒక స్టూడెంట్, ఇక్కడ కాదనే అని చెప్పి మీరు భుజాలు అని ఎంత అడుగుకోవక్కర్లేదు, ఎంటెక్కి వెళ్తున్నటువంటి ఒక స్టూడెంట్ జస్ట్ ఇంకా వాడు జాయిన్ అవ్వబోతున్నాడు. నేను వాడి ఇంటికి వెళ్ళాను. నేను వెళ్తున్నప్పుడు సిద్ధిసాయి గొప్ప సత్యసాయి గొప్ప అని డిస్కషన్ వచ్చింది వాళ్ళతో. ఆ ఎంటెక్ స్టూడెంట్స్ ఐదారుగురు ఉన్నారు, ఐదారుగారు ముగ్గురు ఉన్నట్టున్నారు, పేరెంట్స్ ఉన్నారు. ముగ్గురు ఎంటెక్ స్టూడెంట్స్ ఏకగ్రీవంగా ఒకే మాట అన్నారు, సత్యసాయి కంటే సిద్ధిసాయి చాలా గొప్ప. నాకు చాలా ముచ్చటేసింది వాళ్ళ మీద. ఎంటెక్ స్టూడెంట్స్ అంటే మన కాలంలో మరి ఎడ్యుకేటెడ్ అని అనుకుంటాం కదా, కాదా? మళ్ళీ ముసలాళ్ళు కాదు వాళ్ళు, చిన్నపిల్లలు. ఇంత అవగాహన ఉంది వాళ్ళకి సిద్ధిసాయి సత్యసాయి కంటే గొప్ప. చాలా ముచ్చటేసి నేను అడిగాను, ఏమయ్యా మరి మీరు ఎలా చెప్పగలిగారు, చదువుకున్నవాళ్ళు కదా మీరు, ఏదో కొలబద్ద పెట్టుకుంటాం కదా. ఇప్పుడు ఎంబీబీఎస్ గొప్ప ఎండీ గొప్ప అంటే మీరందరూ ఎండీ గొప్ప అంటారు, ఎంబీబీఎస్ కంటే ఎండీ చదివిన వాడు గొప్ప అని మీరు అందరూ చెప్పేస్తారు. కానీ మీరు ఆ రెండు చదువులు చదవలే, కానీ మీకు తెలుసు కదా ఎవరు పెద్దో. అంటే ఏంటి, ఒక విషయంలో ఎవరు పెద్ద అని నిర్ణయించుకోవడానికి కొలబద్ద ఉంటే చాలు, మీరు చదవాల్సిన పనిలే. నేను చెప్పిన ఉదాహరణ అర్థమవుతుందా? మీరు ఎంబీబీఎస్ అయ్యి మీరు ఎండీ అయ్యి ఓహో ఎంబీబీఎస్ కంటే ఎండీ గొప్ప, చదవక్కర్లే, కొలబద్ద చాలు మీకు. అందుకని వాళ్ళని అడిగాను నేను, ఏ కొలబద్ద పెట్టి నువ్వు సిద్ధిసాయి సత్యసాయి బాబా కంటే గొప్ప అన్నాను. వాళ్ళ కొలబద్ద ఏంటో తెలుసా? సత్యసాయి సిల్క్ బట్టలు వేసుకుంటాడు, సిద్ధిసాయి చిరిగిపోయిన బట్టలు వేసుకుంటాడు, అంచేత సిద్ధిసాయి గొప్ప. సాచి లంపగా కొడదాం అనిపించింది. ఎవరినైతే నీకు నీకు డబ్బు కావాలని అడుగుతున్నావో వాడు చిరిగిపోయిన బట్టలు వేసుకుని ఉండాలా? సిగ్గుండక్కర్లే, నీ కొలబద్దదా? నువ్వు ఏది కావాలన్నా ఆ సాయిని అడిగి నాకు ఇంత గొప్పవాడిని అయ్యాను అంటావు. కానీ వాడు ఎలా ఉండాలి? సిల్క్ బట్టలు వేసుకోకూడదు, నువ్వేసుకోవాలి. కానీ ఆయన సిల్క్ బట్టలు నీకు ఇవ్వాలి. మనం ఎంత నీచ పతిత మానసిక స్థితిలో ఉన్నామో దాసుకుడు అర్థమైంది నాకు. అంతవరకు అసలు నేను ఆలోచించలేదు ఇది. ఆ రోజు అసలు ఇంత వికృతమైన మానసిక స్థితిలో ఉన్నావా? నువ్వు ఎవరినైతే సుఖ సౌభాగ్యాలు అడుగుతున్నాడో వాడు సుఖంగా ఉండకూడదు, అంతేగా అర్థం. దాని అర్థం ఏంటి? నువ్వు పైకి ఏం చెప్పినా సైకాలజీ అదే. ఆ సైకాలజీతో గురువుల దగ్గరికి వెళ్తే మీరు చాలా నష్టపోతారు. ఇదంటే ప్రపంచంలో ఉన్నదంతా వాళ్ళదే, నువ్వు వాళ్ళని అడుక్కు తినమంటే ఎలా అడుక్కు తింటారు? ది కాంట్. ఇంకా అడుక్కు తినే గురువే గొప్ప అనుకునే అడుక్కునే జాతి నుంచి సకల సంపదలు సమస్త సృష్టి ఎవరిదో అలాంటి విద్య నేను నేర్చుకోబోతున్నాను అనుకునేటటువంటి వాళ్ళకి ఈ ఆధ్యాత్మిక విద్య అంటబడుతుంది. ఈ విద్య అందుకు సకల సంపదలు దీనివల్ల లభిస్తాయి, అన్నీ లభిస్తాయి మీకు. అది లభిస్తాయి అని తెలిసిన తర్వాత ఇది వంట పట్టించుకోకుండా ఉండలేరు మీరు. మీరు ఎందుకు ఈ మార్గంలోకి రాలేకపోతున్నారంటే మీకు నమ్మకం లేదు ఇది చేస్తే అన్నీ వస్తాయి అని. మీకు నమ్మకం ఉంటే గ్యారంటీగా వచ్చేస్తారు. నా కోరిక ఆ నమ్మకం కలిగించడం. ఈ విద్య నేర్చుకున్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా పై చేయి మీదే ఉంటారు తప్ప కింద చేయి ఉండదు. భగవంతుడు కూడా వాళ్ళని అడుక్కోవలసిందే గురువుల్ని. ఈ విద్య అలాంటిది. ఐదేళ్లలో మీరు ఏ కొంచెం ఈ విద్య నేర్చుకున్నా కూడా దాని తర్వాత ఇంకా మిగతా దరిద్రపు విద్యలు భారతదేశంలో ఉండవు. భారతదేశంలో రాబోయే 10 సంవత్సరాల లోపల ఈనాడు నేను ఇక్కడ మీ చేత చదివించబోతున్నటువంటి విద్యలే ప్రభావపూరితమైనటువంటి విద్యలు, ఇన్ఫ్లుయెన్షియల్ విద్యలు. గా మారుతాయి. కానీ ఏ విద్య మారాలన్నా ముందు మనుషులు మారాలి. ఇప్పుడు కంప్యూటర్స్ వచ్చాయి, కానీ కంప్యూటర్స్ రాకముందు కామన్ మ్యాన్ కంప్యూటర్స్ నేర్చుకున్నారు. కాలేజెస్లో కంప్యూటర్స్ లేవు, మీకు తెలుసా? ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకుని వచ్చిన వాళ్ళ కంప్యూటర్స్ నేర్పుతుంటే మెల్లమెల్లిగా బీసీఏలు ఎంసీఏలు వాళ్ళని చూసి సిలబస్ పెట్టారు. చేత ఎడ్యుకేషన్ సిస్టమ్ యూజీసీ చేతిలో లేదు, మీ చేతిలో ఉంది. అది ఇప్పటికీ మీకు అర్థం కావటం లేదు, మీరు ఎంత అమాయకులో చూసుకోండి. అంచేత మీ మీద ఇంతమంది రాజ్యం చేయగలుగుతున్నారు. మీరు కోరుకుంటారు ఏ విద్య కావాలో ఆ విద్య వాడు పెట్టి మీ దగ్గర నుంచి డబ్బు తీసుకుంటాడు. మీరు ఇస్తారు కూడా, మీరు చాలా తెలియని వాళ్ళు అంటే త్యాగశీలు, త్యాగధనులు, ఉదార చేతలు, ఉదారత్వం మూర్తి భవించినటువంటి వ్యక్తులు మీరందరూ కూడా. అంచేత పాపం వాడికి డబ్బిస్తానండి, కానీ ఆ కోర్సు కావాలని ఆ కోర్సు నేర్చుకుంటామని మీరు అనకపోతే అసలు వాళ్ళది ఎక్కడ పెట్టడు, తీసిపారేస్తాడు. అంతేగా జారకపోతే ఏం చేస్తాడు? ఇంకేత రాబోయేటటువంటి 5 ఏళ్లలో ఈ విద్యను భారతదేశం యొక్క నియతి అది అంటాడు అరవింద్. ఈ ఆధ్యాత్మిక విద్య భారతదేశం ప్రపంచానికి అందించాలి. విదేశీయుల నుంచి మెటీరియలిస్టిక్ విద్య మీరు బాగానే నేర్చుకున్నారు, అది అవసరమే కాదనలేదు. అది ఎందుకు అవసరమో, ఎందుకు అందుకోసం ఈ విదేశీ ఆక్రమణలు భారతదేశం మీద జరిగాయో అది కూడా గురువుల ప్రణాళికే, కానీ అది వేరే విషయం. వాళ్ళ ఒప్పేసుకున్నారు, ఇంకా చాలు బాబు మీరు చాలా నేర్చేసుకున్నారు, మేము అనుకున్న దానికంటే కూడా మీరు బాగా నేర్చేసుకుని మమ్మల్నే మర్చిపోయారు. మీరు ఏదో కొంచెం ఆ భౌతిక విద్య సైన్స్ అంటే ఏంటో నేర్చుకోండి అని చెప్తే మీరు అసలు మమ్మల్కే చుట్టూ ఇచ్చేసి హిమాలయాలకు పంపించేశారు. సరే వెళ్ళాలండి, ఏముంది కాస్త సైట్ సీయింగ్ లా ఉంటుందని మరి మనం పిలవరేంటి మీరు బ్యాక్ హిమాలయాల్లోనే ఉంచేశారు మమ్మల్ని మీరు. అర్థమవుతుంది అని చెప్తున్నాను. ఈ విద్య భారతదేశం నుంచి ప్రపంచానికి వెళ్ళకపోతే ఏంటిట మానవజాతి ఉండదు. మానవజాతి ఉండకపోతే ఏమవుతుంది అనే ప్రశ్న అడిగేవాడికి నేనేమీ చెప్పలేను, గురువులు ఏమీ చెప్పలేరు. కానీ మానవ జాతి మనుగడకి ఈ విద్య భారతదేశం నుంచి ప్రపంచానికి వెళ్ళకపోతే రాబోయేటటువంటి 5 సంవత్సరాలలో ఓ విశాలమైనటువంటి భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, యాక్సిడెంట్స్, మనం అనుకోనటువంటి రీతిలో మానవజాతి మొత్తము నష్టమైపోతుంది గ్యారంటీగా. మొదలు మీకు ఆల్రెడీ కనిపించేసే ఉంటుంది, అయినా మేము చూడము. ఎందుకంటే భారత జాతి యొక్క గొప్పతనం ఏంటంటే నాకు నిప్పట్టుకుంటే నేను ఏదైనా చూస్తాను, కానీ పక్కవాడికి ఏమైపోయినా మాకు పర్వాలేదు. ఆ మానసిక స్థితి ఉన్నవాడికి మనం చేయగలిగేది ఏమీ లేదు. కానీ సర్వజ్ఞులైనటువంటి, సర్వసమర్థులైనటువంటి, భవిష్యత్తును చూడగలిగేటటువంటి గురువులు గత 100 సంవత్సరాలుగా ఈ మాట చెప్తున్నారు. 2000 సంవత్సరం తర్వాత మానవ జాతి తన ఆలోచన విధానాన్ని మార్చుకుని భారతదేశము ప్రపంచానికి అందజేయవలసినటువంటి విద్యను అందజేయకపోతే మాకు ఒక సుఖం ఏంటి అంటే ఒక క్లాస్ రూమ్ ఎగిరిపోతుంది. మానవజాతి ఉండదు కనుక మానవజాతికి మేము చేయవలసింది ఏమీ ఉండదు. 1625 హిమాలయాలలో గురువుల యొక్క విశేషమైనటువంటి మీటింగ్ జరిగింది. అక్కడ 7 వర్గాలున్నాయి గురువులకి. ఆ 7 వర్గాల యొక్క అధిపతులు కూర్చుని ఆ మీటింగ్లో ఏమని నిర్ణయించుకున్నారంటే మానవ జాతిని వదిలేద్దాం, ఇక మనం చెప్పలేము వాళ్ళకి. ఆల్మోస్ట్ అదే మాటలు నేను రాజలక్ష్మి గారికి కూడా చాలాసార్లు చెప్పాను. నేను మాట్లాడుతూ ఉంటే గోడతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది తప్ప మనుషులతో మాట్లాడుతున్నట్టు నేను ఫీల్ అవ్వను, చాలాసార్లు చెప్పాను. కానీ ఈనాడు ఇక్కడ నేను మాట్లాడుతున్న దానికి మీరు ఎప్పుడైనా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సి వస్తే మీరు రాజలక్ష్మి గారికి కృతజ్ఞతలు చెప్పుకోండి. కృతజ్ఞతలు చెప్పుకునే అలవాటైనా చేసుకోండి. మానవ జాతికి అదొక్క లక్షణం ఇంపార్టెంట్. ఎందుకని చెప్తున్నాను, అలా ఫీల్ అయ్యారు 17th సెంచురీలోనే 1625 మీటింగ్ జరిగిందని. సాధారణంగా ఆ మీటింగ్లన్నీ పూర్ణిమ నాడు జరుగుతాయి, ముఖ్యంగా ఫిబ్రవరి పూర్ణిమ నాడు జరుగుతాయి, మాఘ పూర్ణిమ నాడు జరుగుతాయి. సాధారణంగా అదొక హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ లేదు. ఆ మీటింగ్లో 7 గ్రూప్స్ ఉన్నాయి. సప్తద్వీప వసుంధర 7 అనేటటువంటి సంఖ్య మానవ జాతికి కొంచెం విశేషమైనటువంటి సంఖ్య. అందులో 5 హెడ్స్ మానవ జాతిని లేపేయండి అన్నారు. లేపేయండి అంటే వదిలేస్తాడు మానవ జాతిని. ఆ గురువులందరూ కలిసి అగ్ని ఎలా ఉపయోగించుకోవాలో, చక్రాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అని ఎవరి ద్వారా చెప్పిస్తే ఈ మాత్రం సివిలైజేషన్ ఉంది. వీడి తెల వల్ల అగ్ని ఉపయోగించుకోవటం, చక్రం ఉపయోగించుకోవటం వచ్చింది అనుకునే భ్రమలో ఉండకండి మీరు. ఆ గురువులు అందిస్తే అందుకుంటాం. మనంతటా మనకేం తెలుస్తుంది? ఒక కొత్త మొబైల్ ఫోన్ వస్తే దాన్ని ఎలా ఆఫ్ చేయాలో తెలీదు. ఈ ఎంటెక్ బీటెక్ చదివిన వాళ్ళకి అంటే విక్రించడానికి చెప్పడం లేదు నేను. ఒక కొత్త మెషిన్ వస్తే దాన్ని స్విచ్ ఎలా ఆఫ్ చేయాలో ఆన్ చేయాలో అప్పుడు చెప్పాలి నీకు కదా. అలాంటిది అగ్ని నువ్వే కనిపెట్టుకుందామని విరవీగుతావు, చక్రాన్ని నేనే కనిపెట్టుకుందామని విరవీగుతావు. ముందు ఆ మూర్ఖత్వం నుంచి బయటపడండి. ఎలక్ట్రిసిటీ మీరు కనిపెట్టినా, ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ కనిపెట్టినా, రూసో అనేటటువంటి వాడు డెమోక్రసీ ఉంటే బాగుంటుంది అని కనిపెట్టినా, కార్ల్ మార్క్స్ అనేటటువంటి వ్యక్తి కమ్యూనిజం ఉంటే బాగుంటుంది అని చెప్పినా, ఇదంతా కూడా మానవుడికి గురు పరంపర నుంచి వచ్చేటటువంటి ప్రేరణ వల్ల అందినటువంటి కొన్ని స్ఫుల్లింగాలు మాత్రమే. లేకపోతే ఎందుకు మనిగిరాడు వీడు, ఏమీ తెలియదు వీడికి. అది అందరికీ కూడా అందదు. పట్టుకోవటం అందరూ పట్టుకోవచ్చు కదా, అందరూ మానవులేగా. ఎవడో కాళ్ళు మార్చి పట్టుకుంటాడు. దాని తర్వాత ఇప్పటికే ఆ మంట తట్టుకుంటూనే ఉంది. ఆ జ్ఞానము మంట అంటే నేను నెగిటివ్గా చెప్పటంలే, ఆ జ్ఞాన నిప్పురవ ఇట్ ఇస్ కంటిన్యూయింగ్. కమ్యూనిజం అనే పేరుతో క్యాపిటలిజం, గాంధీజం, మార్క్సిజం, లెనిజం. చాలా మంది కమ్యూనిస్టులకి మన ఇండియన్స్కి వాళ్ళకి కూడా గాంధీజం అంటే కూడా ఏంటో తెలియదు. అదంతా ఎందుకు సార్? ఇవాళ హోటల్కి వెళ్ళి ఏం తిందాం, స్పెషల్స్ ఏంటి హోటల్లో? ఇంట్లో టిఫిన్ తిన్నాక, ఇంట్లో టిఫిన్ తిన్నాక కూడా హోటల్లో ఎలా తినగలుగుతున్నారో నాకు అర్థం కాదు అసలు. ఎక్కడో లోపం ఉంది. హోటల్ ఫుడ్లో అయినా లోపం ఉండి ఉండాలి, ఇంట్లో ఫుడ్లో అయినా లోపం ఉండి ఉండాలి. మీకు అది కూడా అర్థం కావట్లే, రెండు తినగలుగుతున్నారు అంటే అసలు రెండింటిలోనే లోపం ఉందేమో అని ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది. లాజిక్ అర్థమవుతుంది ఏం చెప్తున్నాను. మానవ జాతికి 2 గురువులు హెడ్స్ ఓటేశారు. చూద్దాం, ట్రై చేద్దాం, చెప్తే వింటారు వాళ్ళు. 5 ఒప్పుకోలేదు. మానవ జాతి ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయిపోయింది. వద్దు అసలు మానవ జాతిని అసలు ఉంటే ఏంటి, ఉంటే ఏం చేస్తున్నాడు మానవ జాతి? నా పెళ్ళానికి ఏమైపోయిందో, నా కాలికి ఏమైపోయిందో, నా తలకి ఏమైపోయిందో, నా ఇల్లు ఏమైపోయిందో అని ఏడిపోయి తప్ప అసలు నీ ఇల్లు అది అసలు ఎందుకుందో కూడా ఆలోచించడు. పృథ్వీ ఎందుకుంది? పృథ్వీ మీద నీ ఇల్లు కట్టుకుంటున్నావు. ఆ ఇల్లు కట్టుకుంటూ ఉంటే అసలు పృథ్వీ పెర్మిషన్ నువ్వు తీసుకున్నావా? మున్సిపాలిటీ పెర్మిషన్ తీసుకున్నా లేదో అని ఏడుస్తాడు. గవర్నమెంట్ పెర్మిషన్ తీసుకున్నా లేదని ఏడుస్తాడు. కానీ ఎవరి శరీరం మీద నువ్వు ఇల్లు కట్టుకోబోతున్నావో అతని పెర్మిషన్ తీసుకోవాలనే కామన్ సెన్స్ కూడా లేదు. ఆ 2 గురువులు నేను చెప్తాను మానవ జాతికి, గురువుల్లో మీలా కొట్టుకోవటం ఉండదు. నిర్ణయించుకుంటారు, నిర్ణయించుకున్న తర్వాత అందరూ కలిసి పనిచేస్తారు తప్ప. నేను అప్పుడు చెప్పానా వద్దని నువ్వు విన్నావా? మజాయా సంకల్పెట్టుకోరు. అసలు మీకు జరగాల్సింది అదే. పెద్ద పోసి కొట్టాను మేము వద్దంటే అసలు మాటలే రావు వాళ్ళకి. అంటే అందరూ 2 నిర్ణయం తీసుకున్నాం మానవ జాతికి. 5 కూడా కలిశారు వాళ్ళు. ఆ 5 మానవ జాతికి ఆ 2 గురువులు ఒప్పుకోకపోయినా కలిసినటువంటి వాళ్ళు పంచదత్తావతారాలు. ఆ అద్భుతమైనటువంటి విద్య ఇక్కడ మనం స్థాపించాము. ఆ యాంగిల్లో మీరు కృషి చేయాలి. దాన్ని లేపటానికి మీరు ఏదో దేవుణ్ణి ప్రతిష్ఠం చేయటం, మీరు గురు పరంపర యొక్క ఓ అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని మానవ జాతికి అందించాలి. మీరు చెప్పాలి అదేంటో. ఆ 5 దత్తావతారాలు ఎవరు? ఎవరు 5 దత్తావతారాలు? మానవ జాతి మీద అసహించుకుని మానవ జాతి వద్దు అన్నటువంటి వ్యక్తులు మానవ జాతికి అంతగా సహకరిస్తున్నారు. అది ఎంత కాంట్రడిక్షనో మనకు అర్థం కాదు. అది అర్థం అవుతే గురువుల గొప్పతనం అర్థమైపోతుంది. వద్దు వీళ్ళు, మానవ జాతి మనకి బరువు. అన్నటువంటి ఆ గురు పరంపర యొక్క హెడ్స్, ఆ హెడ్స్ భూమి మీద పుట్టారనే అపోహలో ఉండకండి. అసలు గురువులు భూమి మీద పుట్టలేరు. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మరి వీళ్ళెవరు? ఆ గురువుల యొక్క ఆశ్రమంలో ఉన్న సీనియర్ డిసైపుల్స్ యొక్క శిష్యులు. అందుకని మూడు పుతారాలు చెప్తాం దాదా గురుదేవులని. ఇప్పుడు మనం సరి చూసుకునే సిద్ధి సాయి పైవాళ్ళు ఒప్పుకోరయ్యా, అంటే ఆయనకి ఫ్రీడమ్ లేదని అర్థమైపోతుంది కదా. అంటే ఆయన మనకంటే చాలా గొప్పవాడే, ప్రైమ్ మినిస్టర్ మనకంటే చాలా గొప్పవాడే, కానీ వాడు నాలాంటి మనిషి అని నువ్వు అహంకరిస్తేట. ప్రైమ్ మినిస్టర్ లెవెల్ ప్రైమ్ మినిస్టరే, నీ లెవెల్ నీదే. అలాగే సిద్ధి సాయి, మాణిక్య ప్రభు, శ్రీపాద శ్రీవల్లభుడు, అక్కలకోట స్వామి, నిస్సిన సరస్వతి స్వామి, వీళ్ళు మానవ జాతి మనుగడ మనకు వద్దు అనుకున్న గురువుల యొక్క ఆశ్రమంలో సీనియర్ డిసైపుల్స్ కొంతమంది ఉంటారు. ఆ సీనియర్ డిసైపుల్స్ యొక్క శిష్యులు మొట్టమొదటిసారి ఈ మొత్తము జ్ఞానాన్ని ఒక చోట నేను కేంద్రీకరిస్తున్నాను. మొత్తం విషయాన్ని అంతా అక్కడెక్కడెక్కడెక్కడో పడున్నాయి, అవంతా ఒక చోట చేస్తుంది. నా కోరిక ఏంటి, కూలి వాళ్ళు పునాదిత అవుతారు, వాళ్ళు ఏమంటారు వడ్డంగా వెళ్తారు సార్, పునాదిత అవుతారు వడ్డీ వాళ్ళు, చదివి వెళ్ళిపోతారు, తర్వాత ఇంకోళ్ళు వస్తారు వెళ్ళిపోతారు, ఇంకోళ్ళు వస్తారు వెళ్ళిపోతారు, ఎలక్ట్రీషియన్స్ వస్తారు, కార్పెంటర్స్ వస్తారు, రకరకాల మనుషులు వస్తారు. వాళ్ళు ఏం కడుతున్నారో వాళ్ళకి తెలియదు, తెలియాల్సిన పని లేదు. యూనివర్సిటీ కూడా కట్టచ్చు వాళ్ళు, మామూలు ఇల్లు కట్టచ్చు, ఓ సైన్స్ ల్యాబొరేటరీ కట్టచ్చు వాళ్ళు, వీళ్ళేగా కట్టేది. మీరు అలా కట్టేవాళ్ళుగానే మిగిలిపోదలుచుకున్నారా? లేదు, కడుతున్నప్పుడు ఓనరు వస్తూ ఉంటాడు, అందులో ఉండేవాళ్ళు వస్తూ ఉంటారు. లేకపోతే యూనివర్సిటీ అది కట్టిస్తున్నప్పుడు ప్రొఫెసర్స్ వాళ్ళు వాళ్ళ ల్యాబొరేటరీ ఎలా ఉండాలి అనుకుంటే వాళ్ళు వస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు మాకు ఇక్కడ కాదు ల్యాబొరేటరీ ఇక్కడ కట్టించండి అని. కట్టుకున్నప్పుడే చెప్పాలి కదా, తర్వాత మాత్రమే కదా. అంచేత మీ రోల్ ఏంటి అనేది ఈ క్లాసులలో మీరు ఆటోమేటిక్గా తెలుసుకుంటారు. మీరు నాకు చెప్పక్కర్లే, మీరు మాకు ఈ రోల్ కావాలి ఆ రోల్ కావాలని ఆ రోల్ తీసేసుకోవచ్చు. మీరు ఆ ఛాన్స్ మీకు ఇస్తున్నాను, అది గురువులు ఇవ్వటం లేదు. ఎట్టే పరిస్థితుల్లోనూ గురువులకి అసలు చెప్పే కదా, వాళ్ళకి పట్టించుకునే టైం లేదు. వాళ్ళకి ప్రపంచంలో ఇతర గ్రహాలలో అటువంటి మనకంటే చాలా సీరియస్ ప్రాబ్లమ్స్లో ఉన్నారు వాళ్ళు. నువ్వేదో ఉంటే అంత పోతే మన అత్యుచ్ఛత్వం మనకి అర్థం అవ్వాలి. మన ఏదో చాలా గొప్పవాళ్ళం అనుకోవద్దు, కానీ నేర్చుకుంటే మాత్రము మీరు చాలా గొప్పవాళ్ళు అవ్వచ్చు. ఎంత గొప్ప స్థితి ఎదగొచ్చు, భగవంతుడితో భాగ్యస్వామ్యం చేసుకుని భగవంతుడికి మీ సహాయ సహకారాలు అందచేయగలిగే స్థాయికి మీరు ఎదగవచ్చు. ఆ పాజిబిలిటీ ఉంది. మొన్న దార్జిలింగ్ వెళ్ళినప్పుడు చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, బాబు మేము చెప్పదలుచుకున్నది పుస్తకాల రూపంలో, గురువుల రూపంలో, యోగుల రూపంలో, ధర్మాన్ని స్థాపించినటువంటి వాళ్ళ రూపంలో, వైజ్ఞానిక రూపంలో, పొలిటీషియన్స్ రూపంలో, రకరకాల రూపంలో మానవ జాతికి మేము చెప్పదలుచుకున్న జ్ఞానం ఇచ్చేశాము. మా నుంచి మానవ జాతి ఇంకా ఏమీ ఆశించాల్సిన పనిలే, మేము అంతా ఇచ్చేసాం. రెండు మాటలలో మేము ఇచ్చిన దాన్ని చెప్పదలుచుకుంటే రెండే రెండు విషయాలు నేను చెప్పాము మేము. హౌ టు కాంకర్ డెత్, సావుని ఎలా అధిగమించటము, అమృతత్వం ఎలా సంపాదించుకోవాలో మేము మానవ జాతికి చెప్పేశాం. అయినా చస్తూ ఉంటారా అది వాళ్ళ నిర్ణయం, మేము మాత్రం చెప్పేసాం ఎలా అమృతత్వం పొందాలో. మా పుస్తకాల్లో చాలా స్పష్టంగా రాసింది, నియమాలు రాసున్నాయి. మీరు కనుక దాన్ని పాటిస్తే ఖచ్చితంగా మీరు మృత్యువుని గెలిచిపోతారు. రెండవది ఏం చెప్పాము, నువ్వు ఏది ఆలోచిస్తే ఆ ఆలోచన తక్షణమే రూపుదాల్చే విద్య కూడా మేము చెప్పేశాం. ఈ రెండు విద్యలు మేము మానవ జాతికి అందజేసాం. ఇంకేమంటారు, నువ్వు ఏది కోరుకుంటే టైం గ్యాప్ లేదు, నువ్వు ఇలా అనుకుంటూ ఉంటావు అది జరిగిపోతుంది గ్యారంటీగా. ఇందాక నేను చదివి మీకు వినిపించానే శ్లోకం అదే, మౌల్డ్ థాట్ ఇచ్చేసాం మేము. ఎక్కడుందండి, వెతుక్కోండి, నేను పుస్తకాల్లో చెప్పాము మేము. ఆ విద్య ప్రాక్టీస్ చేయించే మనుషులకి నేను ఆలోచించిన ఆలోచన తక్షణమే రూపుదాల్చాలి అనేటటువంటి నీ కోరిక ఉంటే చదువుకో. నేను చచ్చిపోకుండా అమరుడిగా జీవించాలి, మా పుస్తకాలు చదువుకోండి. కానీ ఆ ఇద్దరున్నారు, మాస్టర్ మౌర్య, మాస్టర్ కేహెచ్ అని థియాసఫికల్ సొసైటీ వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళు. దేవీ భాగవతంలో వాళ్ళని దేవాపి మరు అనే పేరుతో అందించారు. వాళ్ళిద్దరు దేవాపి మరు, దుర్గా సప్తశతిలో ఈ పేర్లు వస్తాయి మీకు. అది కూడా చాలా మంది తెలియదు అని పారాయణ చేసుకుంటున్నాం అండి. ఇంకేత మన దార్జిలింగ్ వెళ్ళినప్పుడు సిద్ధాశ్రమం అని ఒక ఆశ్రమం ఉంది. అక్కడికి నేనే వెళ్ళలేదు, అంత స్థాయి లేదు నాకు. కానీ సిద్ధాశ్రమం దగ్గరికి వెళ్ళగలిగి అక్కడతో లింక్ పట్టుకున్నటువంటి 1836 లో స్థాపించబడినటువంటి ఒక పురాతన మఠానికి వెళ్ళాను నేను. అక్కడ ఉన్నటువంటి మఠాధిపతులతో వాళ్ళతో డిస్కషన్ జరుగుతున్నప్పుడు మాటలు, నేను హిందీ మాట్లాడుతున్నా అక్కడ, నేను వెళ్ళింది హిందీ వచ్చిన వాళ్ళతో వెళ్ళాను, నాకు హిందీ చాలా బాగా వచ్చు కనుక అసలు గొడవ లేదు, మాట్లాడుతున్నా. మాటల మధ్యలో అక్కడ ఉన్నటువంటి మఠాధిపతి ఆంధ్ర నుంచి వచ్చాను అని విన్నాడు. గబుక్కుని అలర్ట్ అయ్యాడు. ఇప్పటికీ వాడి మనసులో, వాడి శరీరంలో, వాడి మొహంలో వచ్చినటువంటి ఆ సంభ్రమ ఆనందం, ఆంధ్ర నుంచి వచ్చాడు అంటే నేను మర్చిపోలేను. నేను ఆంధ్రాకి అంత గొప్ప ఫ్యూచర్ ఉన్నదా అంటే జ్ఞానులకి, భవిష్యత్ దర్శులకి అది తెలుసు, ఆంధ్రాకి అంత అదృష్టం ఉంది అని విన్నాను. నేను గురువుగారు చెప్తున్నప్పుడు విన్నాను, అది విన్నాను. మన ఖచ్చితంగా 2001 స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి మాట ఖచ్చితంగా ఈ గురు పరంపర తెలుసున్న వాళ్ళు ఎవరో పెట్టిన మాటే అది, అందులో డౌట్ ఏమీ లేదు. రాబోయే దశకం అంటే సుమారు ఆ టైమే అవుతుంది, 2020 అంతే కదా, ఇప్పుడు 2005-04, ఇంకో 17-14, ఇంకో 10 లేచి ఆంధ్ర నుంచి వచ్చావా అన్నాడు. అవునన్న. సరే తర్వాత ఇంకొన్ని గుర్తులు అడిగాడు, చెప్పాను నేను. ఓకే, నీకు కొన్ని విషయాలు చెప్పాలి అన్నాడు. ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ ఆ విషయాలే, కానీ ఈ విషయాలన్నీ చెప్పటానికి కూడా మళ్ళా కారణం రాజరక్ష గారే. మీకు అది తెలియాల, ఒక వ్యక్తి విలువను మీరు అసలు కృతజ్ఞత రాహిత్యం ఎంత ఎక్కువైపోయిందంటే ఈ విషయాలన్నీ ఎవరి ద్వారా మీకు వస్తున్నాయంటే గురువుల ద్వారా రావటంలే, స్పందించిన వ్యక్తుల ద్వారా వస్తున్నాయి. అందులో మీరు ఉన్నారు, అది గుర్తుంచుకోండి. లేకపోతే మీరు రాలేదా, మీరు రాకపోతే ఏమైనా. కానీ ఎవరో వెనక్కి 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 వెళ్తే ఎవరో మూలం ఉంటారే, ఆ విధంగా నేను చెప్తున్నాను. అంటే మీరెవరో తక్కువ వాళ్ళని కాదు, లేకపోతే ఎందుకు ఈ మాటలు చెప్తాను నేను. కానీ ఒక వాతావరణం నేను నిర్మించుకోగలగాలి, అది మీకు చేత కావటం లేదు. నేను ఎన్నిసార్లు చెప్తున్నాను, ఇక్కడ వాతావరణము గురువుల యొక్క భావాలు మొత్తము ప్రపంచానికి అందజేసేటటువంటి కేంద్రము ఈనాటి వరకు గురువులకి లభించలేదు. నేను డైరెక్ట్గా చెప్తున్నాను ఆయన చెప్పిన మాటలు. గురువులకి ఈనాటి వరకు మానవ జాతి ద్వారా ఏ ఆధ్యాత్మిక విద్య ప్రపంచానికి అందాలో ఆ కేంద్రం ఎక్కడా లభించటం లేదు. నువ్వు ఏమైనా ప్రయత్నం చేయగలవా, ఎందుకంటే ఆయన అడిగిన ప్రశ్నలకి నేను ఇచ్చిన జవాబులు బట్టి ఆయనకి నమ్మకం వచ్చింది వీడు ఈ విషయాలు చెప్పగలడు అని. నాకు ఇష్టం లేదండి, చాలా డైరెక్ట్గా చెప్పాను. నేను 22 కష్టపడడానికి నాకు లభించింది ఏంటి అంటే బిగ్ జీరో. ఎవరికి ఆధ్యాత్మిక విద్య మీద నేను రుచి కలిగించలేకపోయాను. అయితే ఏంటి కాదు, నువ్వు రుచి కలిగించలేకపోతే ఏంటి కాదు, సత్యసాయి కలిగించలేకపోతున్నాడు, సిద్ధిసాయి కలిగించుకోలేకపోతున్నాడు, రామకృష్ణ పరమహంస కలిగించలేకపోయాడు ఆధ్యాత్మికత మీద అని చెప్పి నచ్చట్లే. నువ్వు వాళ్ళకంటే గొప్పవాడివా అన్నాడు ఇండైరెక్ట్గా. వాళ్ళు ఏమైనా ఈ పని మానేశారా? నువ్వు ఎందుకు మానేస్తూ ఉంటున్నావు? నేను చెప్పే కారణం, బాబు నాకు లక్ష్యంతో పుట్టాను నేను, పుట్టినప్పుడే నాకు నా లక్ష్యం తెలుసు, ఏది నాకు డైరెక్షన్లో మార్పు లేదు. నా లక్ష్యం వైపు నేను వెళ్ళటానికి ఇంతవరకు టైం సరిపోయింది, కానీ ఇప్పుడు నాకున్న ఆయు ప్రమాణాన్ని బట్టి నా లక్ష్యం వైపుకు నేను వెళ్ళటానికి ఇదంతా నా గుదిబండలే అవుతాయి. అవును అవుతాయి. అవుతాయి ఏంటిట మరి నా లక్ష్యం? అసలు నీకు లక్ష్యం అంటూ ఉందని ఎందుకు అనుకుంటున్నావు అన్నది. గురువుల లక్ష్యానికంటే మించి నీకు లక్ష్యం ఉందనుకుంటున్నావా? అవును అనుకుంటున్నాను. ఖచ్చితంగా నా గురువు. నేను ఏ లక్ష్యం కోసం భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పుట్టి కాశీకి వెళ్ళాను, ఆ లక్ష్యం చాలా ముఖ్యం. మీ గురువుల లక్ష్యం ముఖ్యం కాదని చాలా స్పష్టంగా చెప్పాను. అంటే మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఎంత వాదోపవాదాలు జరిగిన తర్వాత మీ వరకు అసలు విషయాలు అందజేయటానికి పర్మిషన్ వస్తుంది? మీరేదో ఆశామాశగా వచ్చి నేను చాలా గొప్పవాడు అండి, మాకు ఇంట్లో వీలు దొరకలేదండి, మాకు తిండి దొరకలేదండి, లేకపోతే పాలవాడు రాలేదండి, టీ తాకుండా ఎలా వస్తామండి?